अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। నిన్న మనం ఈ జడభరతుడు ఆంగిరస గోత్ర సంజాతుడై గొప్ప జ్ఞాని అయిన బూడిద ఉన్న కారణం చేత నిప్పు ఎలా కనపడదో అలాగా, అంటే నివురు గప్పిన నిప్పు. నివురు అన్నా నీరు అన్నా కూడా బూడిద అని అర్థం. ఈ నీరు తాగే నీరుడు కాదు, నీరు గప్పిన నిప్పు అంటే అక్కడ నీరు అన్నప్పుడు బండీర రాస్తే బూడిద, బూడిదలో ఉంటే అది మనకి నిప్పుగా కనపడదు, కానీ కాలేస్తే తెలుస్తుంది. ఈయన కూడా లోపల గొప్ప జ్ఞాని అవధూత, పైకి మాత్రం ఉన్మత్త వేషం, బధిర వేషం, మూగవాళ్ళ ఉన్నాడు. అటువంటి ఆ పండితుణ్ణి, ఆ జ్ఞానిని శరీరాకారాన్ని బట్టి తండ్రి గుర్తించలేకపోయాడు, పెద్దలు గుర్తించలేకపోయాడు, జగన్మాత కాళిక గుర్తించింది. అయినా యోగం చూసారా, ఆయన మాత్రం మంచి మీద కాపలా కాశాడు. అందుకల్లే కాలోహి దురతిక్రమ అన్నారు. కాలమును ఎవడు అతిక్రమించలేడు. అంతటి పుణ్యాత్ముడు కాల ప్రభావం వల్ల ఎప్పుడో ఒక్క లేడిని చూచి వ్యామోహం చెందడం వల్ల రెండు జన్మలు ఎత్తి రెండవ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. పాండిత్యం జ్ఞానం ఉన్నంత మాత్రం చేత అఖండైశ్వర్యాలు ఉండాలని ఎక్కడున్నది. ఆయన అతీతుడై మళ్ళీ మంచి మీద కాపలాగాస్తూ ఉంటే రఘుగణ మహారాజు గారు పల్లకీలో వెడుతూ ఉంటే బోయిలు ఇతన్ని బలంగా ఉన్నాడని ముందువైపు కాడిని మోయమని అతనికి అప్పగించారు. మోస్తూ కింద చీమలు ఉంటాయో దోమలు ఉంటాయో వాటిని తొక్కకూడదని అహింసా దృష్టితోటి అలవాటు లేని కారణం చేత పల్లకీని అడ్డదిడ్డంగా మోస్తున్నాడు ఆయన. అది చూచి రాజు మందలించి అతన్ని సరిగ్గా నడుస్తున్నా మనవాడు మళ్ళీ యథాప్రకారంగా నడుస్తున్నట్ట. యథాప్రకారంగా పల్లకి వంకర టింకరగా కుదుపులతో విడుతూ ఉండడం చూసిన రఘుగణ మహారాజు గారిలో ఒక్కసారి కోపం వచ్చేసిందిట. కోపావిష్టుడు ఏమన్నాడు, ఊరి దుష్టుడా, ఏమిటిరా నీవు చేస్తున్నది, నీవు జీవన్మృతుడవై ఉన్నావు, జీవచ్ఛవానివి అంటే బతుకు ఉన్న శవానివి. బతుకు ఉన్న శవం అంటే కొంతమందికి అనారోగ్యం వల్ల మంచం పడతారు, కదులుతారు కానీ ఏ పనులు చేసుకోలేరు. మనిషి బతికి ఉన్నాడు కానీ శవంలాగా ఏ పని చేయలేని పరిస్థితి. అలా నీవు జీవన్మృతుడవు, నేను నీ ప్రభువుని, నేను జాగ్రత్తగా నడవరా అని ఒకసారి హెచ్చరిస్తే, వ్యంగ్యంగా హెచ్చరిస్తే ఆ వ్యంగ్యం అర్థమవులేదా? రాజాజ్ఞని తిరస్కరిస్తావా, ప్రభు యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తే శిక్షిస్తాను, జాగ్రత్త. దండపాణి అని ఎవడు తప్పు చేసిన వాడిని నరకానికి తీసుకెళ్ళి ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క నరక శిక్షను అనుభవింపజేస్తాడు, అలాగే తప్పుతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ప్రభువును సరిగ్గా చూసుకోనటువంటి రాజు, ప్రభువును సరిగ్గా చూసుకోనటువంటి వాడిని శిక్షించాలి కింకరుణ్ణి. నేను రాజుని శిక్షిస్తాను, జాగ్రత్త. నాలుగు తంతి దారిలోకి వస్తా ఉన్నట్ట, సక్రమంగా లేని వాడి తంతి దారిలో పడతావు అని హెచ్చరించాడు. జ్ఞానియే కానీ రాజుని అనే అహంకారం ఉన్నది ఆయనకి. ఈ అహంకారం అలా పలికించిందిట. అయినా ఈయన గారు చూసారా, ఆయన నన్ను ఇంత మాటంటాడా అని ఏమీ లేదు, అవధూత ఆయన. ఏమంటే ఇంత గొప్పవాడికి ఇన్ని కష్టాలు వస్తే ఇక మిగతా వాళ్ళ మన పరిస్థితి ఏమిటి అని చాలామందికి అనుమానం వస్తుంది. అంచేత జ్ఞాని అయిన వాడు కష్టాలను భగవంతుని యొక్క ప్రసాదంగానే సుఖము దుఃఖము సమానంగా చూడాలట. భాగవతంలో ధర్మరాజు పాండవులు కష్టం పొందినప్పుడు ఒక గొప్ప పద్యం చెప్పాడు కోతన గారు, అదే మనకి దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటంటే, రాదట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట. ఆపద కల్గుటదేమి చిత్రమో, మహారాజు ధర్మం తప్ప అధర్మం అంటే ఎరగనివాడు మహాజ్ఞాని. ధర్మరాజేమో పాండవులందరికీ అధిపతి, పెద్దవాడు ఆయన రాజు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు యుద్ధంలో బాణం పుచ్చుకుని పోరాడేవాడు. ఆయన చేతిలో, అర్జునుడి చేతిలో ఉండే ధనుస్సు కూడా సామాన్యమైన ధనుస్స, బ్రహ్మదేవుడు సృష్టించి 60,000 సంవత్సరాలు ధరించి తర్వాత మెచ్చుకుని దానిని అగ్నిదేవుడికి ఇస్తే, వరుణుడికి ఇస్తే, వరుణుడు 15,000 సంవత్సరాలు ధరించి దాన్ని అగ్నికి ఇస్తే, అగ్ని 10,000 సంవత్సరాలు ధరించి దానిని అర్జునుడికి ఇచ్చాడు. అలా వరుసగా బ్రహ్మ వల్ల సృష్టింపబడి బ్రహ్మ దగ్గర నుంచి వరుణుడికి, వరుణుడి దగ్గర నుంచి అగ్నికి, అగ్ని దగ్గర నుంచి అర్జునుడికి వచ్చింది. అర్జునుడు 65 సంవత్సరాలు ధరించాడు. అలాంటి అత్యద్భుతమైన ధనుస్సు శత్రువుని జయించేది గాండీవం, అది అర్జునుడి చేతిలో విల్లు. ఇంకా ఆ రథం నడిపేవాడేవాడు అర్జునుడికి, సమస్త లోకాలకి శుభాన్ని ప్రసాదించే శ్రీమద్వాసుదేవుడు శ్రీకృష్ణుడు, ఆయన దానిని నడుపుతున్నాడు రథాన్ని, గుర్రాలను తోలుతున్నాడు. ముందుగా రక్షకుడెవరు, భయంకరమైన గదా దండాన్ని భుజాదండం మీద ధరించిన ఉద్దండ పిండమైన భీముడు రక్షకుడు. అయినా పాండవులకు ఆపద వచ్చిందిట. ఎందుకు వచ్చిందంటే అదే కాల ప్రభావం అన్నారు. కాబట్టి ఎంతవాడు కాలాన్ని తప్పించుకోలేడు. తప్పించుకోలేనప్పుడు భగవంతుడు జపించుకోవడం జ్ఞాని చేస్తాడు, అజ్ఞాని దుఃఖానికి వెరుస్తాడు. దుఃఖము సుఖము సమానమని భావిస్తే జ్ఞాని, కష్టం సుఖం అందరికీ సమానమేట, ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ జ్ఞాని దుఃఖించడు, అందువల్ల వాడికి అదేం అనిపించదు. సుఖం ఎలాగో దుఃఖం అంతే, బంగారం ఎంతో రాయి అంతే. ఇంక వాడికి ఏమిటి బెంగ? మనకి ఇది బంగారం ఇది రాయి అని తెలుస్తుంది కాబట్టి బెంగ. బంగారం పోతే బాబోయ్ బాబోయ్ అని ఎందుకు ఏడుస్తున్నాం అంటే దానికి విలువ ఉంది అనుకున్నాం. కానీ విలువ లేదు అనుకునేవాడికి ఒకటే. మనకి ఇతిహాసంలో ఒక కథ ఉన్నది. ఒక మహారాజు 2 బంగారపు కంకణాలు పట్టుకొచ్చి, సువర్ణ కంఠ కంకణాలు, ఒక యతీశ్వరుడికి దానమిచ్చాట. గంగానది ఒడ్డున ఆశ్రమంలో ఉండేవాడు ఆ యతి. అటువంటి యతి దగ్గరికి 2 కంకణాలు ఇస్తే ఆ యతి ఒక కంకణం ఇలా ఇలా తిప్పి గంగలో ఇలా విసిరేసాట నీళ్ళల్లోకి. రాజుగారి గుండె అయిపోయింది. 12 కాసులు పెట్టి ఒక్కొక్క కంకణం 12 కాసులు పెట్టి చేయించి పెట్టుకొచ్చాడు ఆయన. వీడు ఇలా ఇలా తిప్పి నీళ్ళల్లోకి విసిరేస్తే కంకణం ఆయన గుండెలు పోయి ఎగిరిపోయి, అయి బాబోయ్ ఎక్కడ పారేశారని చెప్పి ఆ నీళ్ళల్లో దూకేశాడు రాజుగారు. నీళ్ళలో వెతికితే నదిలో పడిపోయిన వస్తువు దొరుకుతుందా? పొరపాటున కూడా దొరకలేదు. కాసేపటికి వెర్రిమొహం వేసుకుని ఒడ్డుకొచ్చి, అయ్యా ఆ కంకణం ఎక్కడ పారేశారో చెప్పండి, వెతికి తీసుకొస్తాను నేను అన్నట్ట. ఎక్కడ పారేశానో చూపించిన, ఇదిగో ఇక్కడే పారేశాను అని 2 కంకణం కూడా అలా విసిరేసేట. అందులోకి ఆ 2 కంకణం విసిరి అక్కడ పారేశాను అన్నట్టు వేయ. ఈయన గుండెలాగా పట్టుకుని కింద పడిపోయాడు. అసలు ఒక కంకణం విసిరాడు రా బాబు అనుకుంటుంటే, అక్కడ పారేశాను 2 కంకణం విసిరితే ఆయనకి ఎలా ఉందో చూడండి. ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళకి అవి పూచిక పుల్లలతో సమానం, అవధూతలు అంటారు అటువంటి జ్ఞానుల్ని. అటువంటి అత్యద్భుత జ్ఞాని అయిన రఘుగణుడు, ఆయన జ్ఞాని కానీ రాజుని అనే అహంకారంతో పరమ అవధూత స్వరూపుడైనటువంటి ఈ భరతుణ్ణి, నీవు జీవన్మృతుడవు దండిస్తా జాగ్రత్త అన్నాడు. కానీ అస్సలు దేహాభిమానం లేనివాడని చెప్పుకున్నాం. ఏవం బహ్వబద్ధం అభిభాషమానం నరదేవాభిమానం రజసా తమసా అనువిద్ధేనం అదేనా తిరస్కృతాశేష భగవత్ ప్రియనికేతం పండితమానినం. నరదేవాభిమాని రఘుగణుడు తాత్కాలికంగా రజోగుణం తమోగుణం వృద్ధి పొంది మదంతో భగవంతుడు ఎవడి గుండెల్లో ఉన్నాడో అటువంటి భరతుణ్ణి, పరమ భాగవతోత్తముణ్ణి తిరస్కరించాడు. తనను తాను పండితుడు అనుకున్నవాడు పండితం మంజుడు అంటారు వాణ్ణి. పండితం మంజుడు అన్నా పండిత మాని అన్నా అర్థం ఏమిటంటే తనను తాను పండితుడు అనుకుంటాడు. బయట ప్రపంచం ఎవరు వాడి పండితుడికి ఒప్పుకోరట, అది రహస్యం. పండితుడు అంటే ఇతరులందరూ వీడు పండితుడు అని ఒప్పుకోవాలి. బయట జనాల్లో కొంతమంది అతన్ని చూచి, ఓహో వీడు జ్ఞానిరా వీడు పండితుడు అని. ఆ పండితుడు రా అనుకోవలసిన వాళ్ళు కూడా ఏమీ ఎరగని వాళ్ళు కాదు. కాస్త కొస్త చదువుకున్న పండితులు వీడు పండితుడని ఒప్పుకోవాలి. కానీ అలా ఎవడు ఒప్పుకోడు. అయినా సరే నేను పండితుణ్ణి అని ఎవడు అనుకుంటాడో, బయట వాళ్ళు అనుకోకుండా తనను తాను మాత్రమే పండితుడిగా ఎవడు భావిస్తారో అటువంటి వాణ్ణి పండిత మాని లేక పండితం మంజుడు అంటారు. ఈ రఘుగణుడు పండితమాని పండితం మంజుడు, తనను తాను పండితుడు అనుకున్నాడు. యోగుల యొక్క నడవడి అతనికి తెలియదు. ఏవో అక్కడక్కడ చందమామ కథల్లో రాసిన పురాణాలు చదువుకుని విషయం తెలుసుకున్నవాడు, గురువు దగ్గర చదువుకున్నవాడు కాదు. ఎందుకు పండితం మంజుడు ఎందుకు అవుతాడో చెప్పారు ఇక్కడ. ఎవడు పండితం మంజుడు అవుతాడు అంటే, శాస్త్రం చదవకుండా ఎక్కడో ఏదో పుక్కిడి పురాణము లేదో ఏ బుర్రకథలు ఎక్కడో వినేసి గ్రంథాధారం లేకుండా దానిని ఆధారంగా చేసుకుని మాట్లాడేవాడు కూడా పండితం మంజుడే. పురాణము పుస్తకము చదివిన తర్వాత చెప్తే వాడు పండితుడే. సహజంగా లోకంలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. మరి అందరికీ ఎక్కడ ఉంటుంది? ప్రతివాడు ఒకే రకంగా ఉంటే ఎలా ఎదుకుంటాం? ఒక్కొక్కడు డుర్రుకారుల్లో తిరుగుతాడు, ఒక్కొక్కడు కర్మ సైకిల్ ఎక్కి తిరుగుతాడు, ఎవడి యోగం వాడిది. ఒక్కొక్కడు పండితుడు అవుతాడు, ఒక్కొక్కడు ఇంకోటి అవుతాడు. కాబట్టి ఈ చదువుకునే అవకాశం లేకపోయినా పర్వాలేదు, కానీ ఏ సినిమా కాదో ఏమంటే సీతాదేవిని చేత్తో మోయలేదంట రావణాసురుడు కింద నుంచి భూమి తవ్వి పట్టుకెళ్ళాట అంటాడు ఒకడు వచ్చి నన్ను. కానీ ఎక్కడుంది రామాయణంలో సీతని చేత్తో కొప్పు పుచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాడని ఉంది. మన వాళ్ళు సీత పతివ్రతను ముట్టుకుంటే ఏమైపోతాడు అని దానికోసం ఎవడో కల్పించాడు సరదాగా. అలాంటి పిచ్చ పిచ్చ వేషాల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇంత సుస్పష్టంగా చెబుతున్నానంటే శాస్త్ర విరోధమైన విషయాలు చెప్పి లోకాన్ని నమ్మింపజేయకుండా ఉండడం కోసం. ద్రౌపదీదేవిట కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలని కోరుతోంది అని ఒకడంటాడు. భారతంలో వేదవ్యాసుడి భారతంలో ఏమున్నదో తెలిసిన ఈ కర్ణుడు మత్స్యంత్రాన్ని కొట్టడానికి వస్తూ ఉంటే ఛీ నాగం వరిష్యామి సోతం వరి సోతపుత్రుడా నిన్ను వరించను పో అంది. అసలు మత్స్యంత్రం కొట్టడానికి వచ్చేవాడిని తిట్టి పంపింది. అంత చిరాకట ద్రౌపదికి. కర్ణుణ్ణి నిలుగల్లా అసహ్యించుకునే ద్రౌపది ఆరవ భర్తగా పొందుతానందని ఓ దిక్కుమాలిన వాడు ఎవడో సినిమా తీస్తే మనం చూసేది నమ్మితే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సందేహాలు వస్తే మొహమాటలు లేకుండా అడగండి, తప్ప సినిమా కథలు పుచ్చుకోకండి. అలా ఒకవేళ ఇవి మాత్రమే పుచ్చుకుని పురాణం చదవకుండా మనం గనక ఊహిస్తే అటువంటి వాడు పండితం మంజుడు అని పిలువబడతాడు. అటువంటి వాడు ఈయన. ఎవరెవరో చెప్పిన విని, ఎక్కడెక్కడో ఉండే పుక్కిటి విని, అసలు శాస్త్రములు తిరగయ్యక, యోగుల నడవడికను గ్రహించలేక అహంకారంతో ఈ భరతుణ్ణి తిట్టాడు. సర్వభూతముల యొక్క సుహృదాత్ముడు, దేహాభిమానం లేనివాడు అయిన భరతుడు ఏ అహంకారము లేకుండా చిరునవ్వులవి ఇలా జవాబిచ్చాట. ఆయన అంటావారి కోపంతో జవాబివ్వాల, నిరహంకారంతో జవాబిచ్చాట. పాపం ఎలా జవాబిచ్చాడు? అత్యద్భుతమైన జవాబు అన్నారు. అసలు జీవితంలో తత్వం అంటే ఏమిటి అనేది ఈ రెండు ముక్కలో చెప్పేశాడు ఆయన. శ్రీ బ్రాహ్మణ ఉవాచ, త్వయోదితం వ్యక్తమ విప్రలబ్ధం భర్తుస్సమేస్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్యమధ్వ పీవేతి రాసౌ నవిదాం ప్రవాదః. ఓ మహారాజా, ఓ వీరుడా, నీవు పలికింది సత్యం. నువ్వు తప్పి చెప్పింది అబద్ధం లేదు ఆయన, నీవు పలికింది సత్యం. అందులో ఏ ఆక్షేపణ లేదు. నువ్వు పలికిన దాన్ని ఆక్షేపించే అధికారం ఎవడికీ లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఇందాక పలికిన పలుకులన్నీ దేహాభిమానం ఉన్నవాడికైతే వర్తిస్తాయి. అసలు దేహాభిమానమే లేదు గనక నువ్వు నా గురించి ఏమనుకున్నా సత్యమే, ఏమి అనకపోయినా సత్యమే. నీవు పలికిన పలుకులన్నీ ఆత్మని అంటావు, నా శరీరాన్ని అంటుతాయి. బలంగా ఉన్నానన్నావు, దొనపోతులో ఉన్నానన్నావు, నిజమే నా శరీరం స్థూలం కాబట్టి శరీరాన్ని తిడుతున్నావు, లోపల ఉండే జీవుణ్ణి నువ్వు తిట్టడం లేదు. నీవు పలికిన పలుకులు విరుద్ధములు విరుద్ధములు కావు, అంటే పనికొస్తాయి పనికిరావు అన్నట్ట. శరీరమే నేను అనుకుంటే పనికొస్తాయి, శరీరం నేను కాదు అనుకుంటే పనికిరావు. అంటే నువ్వు నన్ను తిట్టావు, కానీ అయినా నన్ను తిట్టనట్టే. ఇదో చమత్కారం. ఎందుకని ఇప్పుడు వెళ్ళిగా చెబుతున్నాడు, నేను ఈ శరీరమును కాదు, ఈ దేహం కంటే భిన్నుడను నేను అని మాట్లాడే తత్వం ఏదైతే ఉందో దానికి జీవుడు అని పేరు. ఈ జీవుడు ఈ లోపల కాసేపు ఉంటాడు, కాసేపు బయటికి పోతాడు. వీడు లోపల ఉన్నంతసేపు నేను, వీడు బయటికి పోతే ఇంక నేను లేదు ఏమీ లేదు. ఈ నేను కాస్త పీనుగవుతుంది. అంత పూర్వం దాకా ఏనుగులో ఉండేవాడు ఈ నేననే ఈ జీవుడు పోగానే పీనుగైపోతున్నాడు. ఇంకా నేను వాహకుడను కాను, మోసేవాణ్ణి కాదు. ఎంచేత నన్నే ఈ శరీరం మోస్తుంటే నేనేమని మోస్తాను నా మొహం? ఈ దేహానికి ఒక గమ్యస్థానం లేదు. నాకు ఈ గమనం వల్ల క్లేశం కలుగుతుందని నువ్వు అన్నావు. నిజమే, ఆ క్లేశం కూడా నా శరీరానికి ఉండదు, కానీ నా మనస్సుకు లేదు. ఇంకా నువ్వు నన్ను ఏం బలంగా లేవా, స్థూలంగా లేవా, పాపం బక్క చిక్కేవా, నువ్వు వ్యంగ్యంగా పలికావు. అది మూర్ఖజనోచిత వ్యవహారం. ఎందుకంటే స్థూలమా సూక్ష్మమా శరీరం అనేది జ్ఞాని అయిన వాడు పట్టించుకోడు. పండితులు ఈ వాక్కులను ఆత్మోద్దేశ్యం అని ఎప్పుడూ పలకరు. కాబట్టి నా దేహం స్థూలం, నేను మాత్రం స్థూలం కాదు. శరీరం స్థూలంగా ఉన్నా బక్కగా ఉన్నా లోపలుండే ఆత్మకు మాత్రం బక్కతనం లేదు, స్థూలం లేదు. చూడండి, స్థూలం అంటే కొంచెం లావుగా ఉండడం, కురిసెం నాలాగా ఉండడం, ఆది మానసికమైన బాధ. మానసికమైనటువంటి ఏ బాధ ఉందో దానికి ఆది అని పేరు. వ్యాధి అంటే శరీరపు రోగం. మనస్సుకుండే రోగాన్నేమో, మనస్సుకు రోగం ఉంటుందంటే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు మానసికంగా. ఎందుకని, పక్కవాడికి రెండు కార్లు వచ్చేసాయి బాబోయ్ అని విడిగి ఏడుపు, పక్కవాడి గురించి ఏడుస్తూ ఉంటాడు, నాకు రాలేదు బాబోయ్ అని ఒకసారి. ఈ ఏడుపులన్నీ కూడా మానసిక రోగాలే. ఇవి ఆది అని పిలువబడతాయి. శరీరమునకు వచ్చేటటువంటి ఈ కాలి నొప్పు, కను నొప్పు, జ్వరం ఇవన్నీ ఉన్నాయో, ఇవి వ్యాధి అని పిలువబడతాయి. ఇంకా క్షుధ ఆకలి, తృష్ణ దాహం, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, భయం. ఒక వ్యక్తిని చూస్తే భయం, ఒక జంతువుని చూస్తే భయం, ఏమిటంటే తెలియదు. ఈ కలహం, అస్తమాట అందరితో తగాదా పెట్టుకోబుద్ధి వస్తుంది. ఎందుకో పొరపాటును కూడా స్నేహం చేయబుద్ధి కొందరికి, ఎక్కడికెళ్తే అక్కడ గందరగోళం చేస్తూ ఉంటారు. విషయభోగ వాసన, విషయభోగ వాసన ఎందుకు అంటున్నానంటే, ఏ అందుబాటులో లేనంత వరకు వీడు గొప్పవాడు, అందుబాటులోకి రాగానే ఆ వ్యసనం మీదకి మనస్సు విపరీతంగా లాగేస్తుంది, అది విషయభోగ వాసన. ఉపవాసం ఉందాము అనుకున్నట్టువాడు, తీరా ఎవడో పట్టుకుంది ఘుమఘుమలాడే పాయసం, జీడిపప్పు, కిస్మిస్, ద్రాక్ష అన్నీ వేసి పట్టుకొచ్చాడు. కాస్త వీడికి లోపల లాగుతోంది, వాళ్ళు కొంచెం బలవంతం పెడతారు, తినండి తినండి తినండి, ఒకటి రెండు సార్లు వద్దంటాడు, మూడోసారి వద్దని అలాగే తినేస్తాడు. ఇది విషయభోగ వాసన. జీవులందరికీ లోపల అంతో ఇంత ఉంటుందట, అతి కష్టం మీద అడుగు అదుగులో పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ అవసరం వస్తే ఇక కాదని అనిపించదు అనమాట, నాలుగు సార్లు ఐదు సార్లు ఇక కాదని అనలేరు. ఇంకా జ్వర, ముసలితనం, నిద్ర చెప్పక్కర్లా. పురాణానికి వస్తే కావాలని ఆ టైంలో పెద్దమ్మగారు వరిస్తుందనమాట, చక్కగా వెనకాతలు ఎక్కడో జారబడి అనిపిస్తూ ఉంటుంది. అదేం యోగం కానీ పురాణం వాళ్ళకి జో అచ్చుదానంద దోదోముకుందా అన్నట్టుగా ఉంటుంది. ఏంటో ఇక్కడికి వచ్చినప్పుడు పట్టే నిద్ర ఇంటి దగ్గర పట్టదంటే నమ్మండి, అంచేది ఈ నిద్ర. ఇంకా విషయాసక్తి, విషయాసక్తి అంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉండే వాటి మీద ఆసక్తి అనమాట. రాగానే ఇక్కడ కూర్చోగానే, ఏమమ్మా మీ ఇంటి దగ్గర ఇల్లు స్థలం అమ్మేశారా, ఆ మధ్యన మీరేదో మీ ఇంట్లో నాలుగు చీరలు వేలం పెట్టారంటే బాగున్నాయా, ఇక్కడికి వచ్చాక మొదలవుతాయి. ఇంటి దగ్గర ఇంకేం ఉండవు, ఈ పురాణ వేదికలో ఈ ప్రార్థనకు ముందు మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడు గనక వాళ్ళ దగ్గర వైకులు పెడితే ఎన్నెన్ని విషయాలు కథలు రాయొచ్చు, సహజం అది. తిక్కుమాలు గొడవ ఏం చెబుతాం, ఇది విషయ ఆసక్తి. క్రోధం, కోపం విపరీతంగా వచ్చేస్తుంది. ఈ క్రోధం చాలా చిత్రమైంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఒక ఆవిడ మరొక ఆవిడ కొంచెం ముందుకు జరిగమ్మా, నేను కూర్చుంటాను కాదు, ఇది నాది స్థానం, ఆ స్థానం రిజర్వ్డ్. ఆవిడ వెంటనే చర్రు ఉంటుంది కోపం అన్నమాట. తప్ప ఇవన్నీ ఏం చేస్తాం, దిక్కుమాలిన శరీర లక్షణాలు. ఈ విధమైన కోపం, దేహాత్మబుద్ధి. దేహాత్మబుద్ధి అంటే ఈ శరీరమే ఆత్మ అనుకుంటాట జీవి, ఈ శరీరం నాది పెర్మనెంట్, ఇది ఎక్కడికి వెళ్ళదు అనుకుంటాట పాపం. అవకాశం దొరికితే ఈ భూమండలంలో నుంచి కొంత పట్టుకుపోదాం పైకి అనుకుంటాట. కుదరట్లేదు కానీ మన వాళ్ళకి అవకాశం ఇస్తే మొత్తం భూమి అంతా తవ్వుకుని నరకానికి పట్టుకుపోయారు. అఫ్ కోర్స్ పుణ్యాత్ములు ఉంటే స్వర్గానికి పట్టుకుపోతారు, అది వేరే విషయం. మళ్ళీ మేమంతా నరకానికి పోతామని గొడవకు రాకండి. ఇక శోకము, ఏడుపు. ఈ శోకం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే శరీరమును నేననుకున్నాడో, ఈ శరీరాన్ని ఎవడన్నా ఏదైనా తిట్టినా కొట్టినా వీడి కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ శోకం మా చెడ్డ బాధ. మోహము, నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, ఇది నాది అనేటటువంటి కోరిక వ్యామోహము అని పిలువబడుతుంది. ఇవన్నీ కూడా ఈ శరీరం మీద అభిమానం ఉన్నవాడికి ఉంటాయి. ఎవరికి ఉంటాయి ఇవన్నీ? ఈ శరీర అభిమానం ఉన్నవాడికి ఉంటాయి. శరీరం మీద అభిమానం లేనివాడికి ఇవేమీ లేవు. పొట్ట, పొడుగ, గట్ట ఇవేముండవు. అందువల్ల
దేహం మీద అభిమానం ఉన్న జీవునికే ఈ స్థూలత్వం కృశత్వం ఉంటుంది. నాకు దేహం మీద అభిమానం లేదు కనుక నువ్వు నన్ను లావుగా ఉన్నావు ఎద్దులో ఉన్నావు అని తిట్టినా, నిన్న చెప్పుకున్నాం మనం ఏమని తిట్టాడు, గో కర ఇవ్వా అని, ఎద్దులో ఉన్నావు గాడిదలో ఉన్నావు అని తిట్టాడు రాజుగారు. కాబట్టి నువ్వన్న ఎద్దు గాని గాడిద గాని నా శరీరాన్ని తిట్టావు కానీ నా ఆత్మను తిట్టలేదు కదా, నాకేం సంబంధం లేదు. ఇంకా జీవచ్ఛవమా బతికున్న శవమా అన్నావు నువ్వు నన్ను. నేనే కాదు ఈ సృష్టి అంతా బతికున్న శవాలే. ఈ శవాలు మూడు రకాలుగా ఉంటాయి. ఏ పని చేయలేక మంచం మీద పడున్నప్పుడు జీవచ్ఛవమే, కోరికలు పెరిగి తీర్చుకోలేనప్పుడు జీవచ్ఛవమే, నిద్రపోతున్న ప్రతివాడు జీవచ్ఛవమే. నిద్రపోతున్నప్పుడు ఏం తెలుస్తుంది వాడికి? కాబట్టి నువ్వు అన్నమాట కూడా సత్యమే. ఇక నువ్వు యజమాని యొక్క ఆదేశం వినడం లేదు, యజమాని చెప్పినట్లు నడుచుకోవటం లేదురా అన్నావు నన్ను. అది మాత్రం చెబుతున్నది నువ్వు. ఓ పూజ్యుడా, అసలు ఎవడు స్వామి ఎవడు సేవకుడు? నువ్వు ఎవడో గారిన పోయేవాడు పట్టుకొచ్చి ఈ బోయిల్లో కలిపేసి పళ్ళకి ఓయించన్నావు. నేను ఓసి వస్తున్నాను కాదనకుండా, నేను కాదు అంటే నువ్వు నాకు యజమానివి కాదు, నేను నీకు బంటుని కాను, ఊని మోస్తున్నాను. సరే మోసా, ఇప్పుడు ప్రస్తుతం నేను నీకు బంటుని, ఇంకొద్ది రోజులు పోయావు నువ్వు తస్తావు, అప్పుడు నీకు ఎవరు, నువ్వెవరికి రాజువి, నీకెవడు బంటు? అప్పుడు నిన్ను మోసేవాడు ఎవడుంటాడు? అప్పుడు మొయ్యాలంటే ఇష్టపూర్వకంగా మొయ్యాలి, ఇప్పుడంటే బలవంతంగా తన్ని మోయించచ్చు నువ్వు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఇంకేమైపోతావు నువ్వు? నిన్నెవడు ఇష్టపూర్వకంగా పోయాడు. సస్వామ్య భావోధ్రువైడ్యయత్ర తర్హుచ్యతే సౌ విధి కృత్య యోగః. కాలప్రభావం వల్ల నీ రాజ్యం నష్టమవుతుంది. నే రాజును అవ్వచ్చు, ఒకవేళ అదృష్టం బాగుండి కాలం మారిపోయి నీ రాజ్యం పోయి నీ రాజ్యం నాకు రావచ్చు, అప్పుడు సర్వం విపరీతం, నేను నీ చేత మోయించవచ్చు, చెప్పలేము. అనగా నీకు యజమాని అనే బుద్ధి నశిస్తున్నప్పుడు నాకు యజమాని బుద్ధి, నాకు భృత్యభావం నశిస్తుంది నీకు భృత్యభావం వస్తుంది. కాలప్రభావం వల్ల పకీరు జమీందారు అయిపోతాడుగా, జమీందారు పకీరు అయిపోవచ్చు, ఏమైపోయినా అయిపోవచ్చు. రాజుగా ఉన్నంత వరకే నేను నీకు ప్రభువునేను పలికితే సమాధానం ఏమిటి? తాత్కాలికమైన ఈ పదవులను చూచి వ్యామోహంతో నేను ప్రభువుని, నువ్వు దూత వినువు, సామాన్యుడు వినువు, బంటు వింటున్నావు, పిచ్చివాడ. ఎవడు భృత్యువు ఎవడు స్వామి? ఈ చరాచర జగత్తంతా ఒకనొక స్వామి దగ్గర భృత్యుడుగా ఉన్నది. నువ్వు ఇంకేమన్నావంటే చివరిగా, మరీ నువ్వు మిగులు ఉన్మత్తుడివి, పిచ్చేళ్ళలో ఉన్నావు. ఉన్మత్తుడు అంటే తాగడం వల్ల కానీ, పిచ్చి లక్షణాలు ఉండడం వల్ల కానీ, బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, సక్రమంగా ప్రవర్తించని వాడు ఉన్మత్తుడు. బట్టలు సరిగ్గా ఉండవు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, ఏదో గుడుక్కుంటూ ఉంటాడు, ఇవన్నీ ఉన్మత్త లక్షణాలు. అటువంటి ఉన్మత్తుడు అని నువ్వు నన్ను అన్నావు. ఈ సృష్టిలో బ్రహ్మాత్మనిష్ట పొందిన ప్రతివాడు ఉన్మత్తుడే, అలాగే ఆత్మనిష్ట పొందనివాడు కూడా ఉన్మత్తుడు ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆనందం వస్తే నువ్వు కూడా దబదబదబ పక్కవాడి బాధ నవ్వడంలా, అది ఉన్మత్త చర్యే. ఈ ఉన్మత్త చర్య అందరికీ వస్తుంది. చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పెద్ద ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తట్టుకోలేని దుఃఖం వస్తే చిన్నపిల్లల్లా ఏడవడం, అది ఉన్మత్త ప్రక్రియ. కాబట్టి ప్రతి వాడిలో కూడా పెద్ద లక్షణాలు ఉంటాయి. ఇక నువ్వు నన్ను శిక్షిస్తానన్నావు. అసలు నాకు శిక్ష మీద భయం లేదు, నువ్వు నన్ను శిక్షిస్తే మాత్రం నన్ను ఏం చేయగలవన్నట్ట. ఎవడైనా కావాలని విధి నిర్వహణకి భంగం కలిగిస్తే శిక్షిస్తే భయం. అసలు నేను కావాలని విధిలోకి రాలేదు, కావాలని విధిలో దోషం చెయ్యలేదు. అటువంటి నన్ను నీవు శిక్షించినంత మాత్రం చేత నాకు వచ్చే నష్టం ఏమిటి? ఒక్కసారి ఇంత అత్యద్భుతమైన తత్వాన్ని ఆయన చెప్పగానే పరమశాంతుడు మునిశ్రేష్ఠుడైన భరతుని మాటలు విన్నాడు ఆ రఘుగణ మహారాజు. అంతవరకు యథాప్రకారంగా పల్లకీలో పెడుతూ ఉన్న ఆయన కళ్ళు బయర్లు కమ్మేయట. ఎందుకనంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆయన కపిలుడి దగ్గరకు వెళ్ళి సాంఖ్యయోగం నేర్చుకుందాం, తత్వాన్ని నాకు బోధించు అని అడుగుదామని పెడుతున్నాడు పాపం కపిల మహర్షి దగ్గరికి. అటువంటి ఆయన ఒక్కసారిగా ఈ పల్లకీ వస్తున్నటువంటి వాడు ఇన్ని మాటలు పలికేసరికి రాజుగారు డామ్మని కిందకు దూకేశాట. అతని హృదయంలో ఉండే అజ్ఞానం అనే కొన్ని పొరలు తెగిపోయాయి జ్ఞాని కాబట్టి. అది ఇంకో ఎవడన్నా ఇలాంటి సమాధానం వింటే వాడు మూర్ఖుడితే తంతాడు. కానీ ఈ రాజుగారు స్వతసిద్ధంగా జ్ఞాని గనక జ్ఞాని దగ్గర చెబితే విన్నాడు. దానం చేయవాడి దగ్గరికి వెళ్ళేదని అడిగితే ఉపయోగం, కానీ ఏదో రకంగా ఎలా తప్పించుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళితే ఉపయోగం ఉంది, అదో ఏదో చెబుతాడు, మొత్తం మీద మొండి చేసి చూపిస్తాడు, తచ్చిన వాడి దగ్గర ఏమీ రాలేదు. ఈ రాజు స్వతసిద్ధమైన జ్ఞాని, రాజ్యాభిమానం నశించింది, నేను రాజునని అహంకారం విడిచిపెట్టేశాడు. వెంటనే పల్లకీ నుంచి దిగిపోయాడు, దూకేశాడు కిందకి, భరతుని పాదాలకు నమస్కరించాడు. క్షమించండి బావో అని ఏడ్చేట పల్లకీని దింపేయండి అన్నాడు. ఇటువంటి పురుషుడి చేత పల్లకీ మోయించానా, నేను ఎంత పాపం చేశాను, నిష్కృతి లేదు నాకని కొంచెం భయం కలిగింది. వెంటనే ఇలా అన్నట్ట, కస్తం నిగూఢః చరసిద్ధిజానాం బిభర్షి సూత్రం కతమోవధూతః కశ్యాసి కుత్రత్యైహాపి కస్మాత్ క్షేమాయనశ్చేదసి నోత శుక్లః. ఓ మహాత్ముడా, ఇలా ప్రచ్ఛన్న వేషంతో అంటే మారు వేషంతో సంచరిస్తున్న నీవెవరవయ్యా? యజ్ఞోపవేతమటి బాగా మట్టి కొట్టుకుపోయి తెగి తెగి ఉన్నది, ముళ్ళు మీద ముళ్ళేసి, దాన్ని బట్టి నీవు ద్విజుడవా లేక దత్తాత్రేయాదుల వంటి ఒక అవధూతవా? ఏ మహానుభావుడి శిష్యుడవయ్యా నువ్వు? ఎక్కడ నివసిస్తున్నావు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? నా క్షేమం కోరి నాకు బోధ చేయడానికి వచ్చినటువంటి ఉత్తముడవు నీవు. బహుశా నువ్వు నారాయణ మహర్షి యొక్క అవతారమూర్తి అయిన కపిల మహర్షివి కాదు కదా? నేను కపిలుడి దగ్గరికి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం బయలుదేరి వెడుతున్నాను, నేను రావడం అక్కర్లేకుండా దారిలోనే తగిలి తత్వాన్ని బోధించి నన్ను వెనక్కి పంపడానికి వచ్చిన కపిల మహర్షివా? నేను దేవేంద్రుడి వజ్రాయుధానికి భయపడను, వజ్రంతో కొడితే ఏం భయపడను. నత్రిక్ష సోలాన్నయమస్య దండాత్, శివుడి చేతిలో సోలాన్ని చూసి భయపడను, యముడి చేతిలో యమదండాన్ని చూచి భయపడను. ఇక అగ్ని గాని సూర్యుడు గాని చంద్రుడు గాని చంపేస్తామని వస్తే అస్సలు భయపడను. వాయుదేవుడిని చూస్తే పో అంట, కుబేరుడి యొక్క ఐశ్వర్యం నాకెందుకు, చాలా సింపుల్గా తీసి పారేస్తాను. కానీ నీలాంటి బ్రాహ్మణోత్తముడికి అపకారం చేస్తే మాత్రం జడిసిపోతాను, వజ్రం కంటే భయం నాకది, నీ శాపానికి గురవుతానేమో అనే భయం. అంచేత పొరపాటు ఏదైనా జరిగితే నన్ను క్షమించు బాబోయ్. తద్బ్రూహి అసంగహ జడవన్ నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్యపారః వచాంసి యోగగ్రథితాని సాధో ననక్షమంతే మనసాపి భేత్తుం. నీలో అత్యద్భుతమైన విజ్ఞానం ఉన్నది, జ్ఞానము కనపడకుండా ఉన్నది నీలో. బూడిద కింద ఉన్న నిప్పులాగా మేఘములు ఆవరించిన సూర్యుడు ఎలా అయితే తన కాంతిని ప్రసరించలేడో అలా ఉన్నది నీలో జ్ఞానం. అబో నాకు బ్రహ్మానందం అయ్యింది, వాస్తవంగా నువ్వు సమస్త సజ్జనులకు బోధ చేయగలిగిన వాడి, అంటే సాధువులకు కూడా బోధ చేయగలిగిన వాడివి. ఈ లోకంలో కొందరు బోధిస్తారు, కొందరు బాధిస్తారు. అందుకని బోధల గురువులు కొందరు, బాధల గురువులు కొందరు. అంటే ఎవరి వాక్కులు వింటూ ఉంటే చెవులకు ఆనందం కలుగుతుందో ఇంకా వినాలనిపిస్తుందో వాళ్ళని బోధల గురువులు అన్నారు. ఎవరి మాటలు వింటే ఇక్కడి నుంచి లేచిపోదాం అనిపిస్తుందో వాళ్ళు బాధల గురువులు అన్నారు. కాబట్టి నువ్వు బోధ గురువు, బాధ గురువు కాదు, నీ మాట వింటే ఇంకా వినాలనున్నది. ఇంత విశిష్టుడమైన నీవు ఒక జడులా సంచరిస్తున్నావు ఏమిటయ్యా? ఆ విషయం దయతో నాకు చెప్పు. మహాత్మా, నీవు పలికిన యోగము పూరితమైన తత్వజ్ఞానముతో కూడిన మాటలున్నాయే, అవి కొద్ది అర్థమవుతున్నాయి, కొంత అర్థం అవడం లేదు. రాజుగారికి అర్థం కాలేదట బాబు. నా మనస్సులో సూటిక ఇంకా తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను నిన్ను గ్రహించాను. అహంచ యోగేశ్వరమాత్మతత్వ విదాంబునీనాం ప్రవరం గురుం వై ప్రష్టుం ప్రవృత్తః కిమిహారణం యత్
సాక్షాత్తరిం జ్ఞానకళావతీర్ణం.
నేను నిన్ను యోగేశ్వరుడిగా, ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాడిగా, మునులకు కూడా పరమ గురువుగా, జ్ఞానమును ఇతరులకు పంచిపెట్టడానికి అవతరించిన ఒక మహానుభావుడిగా గుర్తిస్తున్నాను. అలా అవతరించిన పుణ్యాత్ముడిగా గుర్తించాను. బహుశా నువ్వే కపిలుడువైనా అయి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఈ జీవులకు శరణు ఎవరు అని అడగడం కోసం ఇప్పుడు నేను బయలుదేరాను. ఇక్కడ ఎదురు ఉండ దొరకవు. వెతకడానికి వెళ్ళిన తీగ కాలికి దొరికినట్టయింది. ఒక వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెడుతూ ఉంటే మరొక గొప్ప జ్ఞానవేత్త వెలుగు దొరికావు. అదృష్టవంతులకు ఇలా కలిసి వస్తాయట. చూడండి, ఎంత భాగ్యం ఉంటే వెతుక్కుంటూ జ్ఞానం ఎవడు బోధిస్తాడు అనుకుంటుంటే నేను బోధిస్తాను సుమా అని ఉన్నతోటికి వచ్చేసావు. నాకు తగిలేవు, ఇంకెంతకంటే కావలసిందే ఉంది నాకు. ఉన్న చోటుకు వస్తుందటండి కాలం. అదృష్టవంతుడికి, జ్ఞానికి యోగం వచ్చినప్పుడు భాగ్యవంతులకు బోధించేవాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెతుక్కుంటూ ఎక్కడ ఎక్కడ అని సెర్చ్ లైట్ వేసుకు వెతుక్కోక్కర్లా, సమయానికి వస్తాడు. అలా నీవు నా భాగ్యవశాత్తు నెత్తి మీద మణితో పుట్టుంటాను నేను వచ్చావు ఇక్కడికి. సంసారంలో ఉన్నాను, వివేకం లేని వాణ్ణి, గృహం మీద ఆసక్తి కలిగిన వాణ్ణి, దురదృష్టవంతుణ్ణి, సంసారమే నాది అనుకుంటున్నాను. నీవా సంసారాన్ని పట్టించుకోవు, అంచేత నీవు నేను తిట్టినా పట్టించుకోలేదు. ఇంకోటి, ఎవడైనా ఇలా తిడితే ఆత్మ అభిమానం కలిగిన వాడు, దేహాభిమానం కలిగిన వాడు ఊరుకుంటాడా? కానీ మరి నేను దేహాభిమానం కలిగిన వాణ్ణి. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే ఒక అజ్ఞానంలో పడున్నాను తెలియక. సన్యాసిని కాను నేను. అందువల్ల ఇల్లే సమస్తం అనుకున్నా, తిండి తింటే చాలు శరీరం బలంగా ఉంటుంది అనుకున్నా, ప్రజల్ని శిక్షించి దారిలో పెట్టచ్చు అనుకున్నాను. ఇలా నా ఊహలు నాకున్నాయి. ఇంకా నాకు నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పల్లకి వస్తుంటే శ్రమ లేదు అన్నావు. నిజమే. ఈ ఆత్మ వేరు, అంచేత నీవంత జ్ఞానివి. ఇంకా ఏమన్నావు, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఆకలి వేయడం, వేయకపోవడం ఇవన్నీ కూడా నాకు లేవు అని నువ్వు అన్నావు. అలా అయితే అసలు ఈ శరీరం ఉండడం దండుగంటావా, లేక ఈ శరీరంతో పనులు చేయడం దండగా, తిండి తినడం దండగా, అసలు ఆశ ఉండకూడదా, ఇవన్నీ వ్యర్థమా? మళ్ళీ అదో అనుమానం అన్నమాట. అలా ఉన్నవాళ్ళందరం కూడా ఇంక పనికి మాలిన వాళ్ళమా ఆయనకు అనుమానం వచ్చింది. మట్టితోటి ఒక కుండ తయారు చేస్తారు. ఆ కొండ మట్టితో తయారు చేసినప్పుడు తడిగా, ముట్టుకుంటే పగిలిపోయేటట్టుగా, గట్టిగా నొక్కితే వంగిపోయేలా ఉంటుంది. శరీరం పుట్టినప్పుడు కూడా అలాగే మెత్తగా ఉంటాడు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు, మెత్త, గట్టిగా నొక్కితే చచ్చిపోతారు, పాపం గిలగిలలాడిపోతారు. పుట్టినప్పుడు ప్రతి వాడు అప్పుడే తయారు చేసిన కొండ లాంటి వాడు. కానీ కొండను ఏం చేస్తాడు కొమ్మరివాడు, బాగా నిప్పుల్లో కాల్చేస్తాడు. అప్పుడు ఈ కొండ కొంచెం గట్టిగా తయారవుతుంది. గట్టిగా తయారైంది కదా అని ముట్టుకుంటే పగలపోవచ్చు. గట్టిగా ఉందని అజ్ఞానంతో డామ్మనలా కింద పడేసాం అనుకోండి, పగిలిపోతుంది. పుట్టినప్పుడు కుండలాంటి వాడు వీడు, పెరిగి అన్నం తినేటప్పుడు అగ్నిలో కాల్చిన కుండలాగా వీడి శరీరం కూడా కొంచెం స్ట్రాంగ్గా, ఎముకలు గట్టి పడతాయి, పనిచేస్తాడు, కొంచెం దృఢంగా ఉంటాడు. అంత దృఢంగా ఉన్నాడు కదా అని ఈ దృఢత్వం శాశ్వతం అనుకుంటే డామ్మని స్కూటర్ మీద దారి పెడితే నడు విరిగిపోతుంది వీడికి, ఆ కుండలాంటి వాడు అనమాట. అందుకే ఈ శరీరాన్ని దేంతో పోల్చారు జ్ఞానులు, ఘటము అన్నారు. ఘటం పోయిందండి అంటారు. మన వాళ్ళు చీటికి పట్టి తెలియకుండానే అమ్మా ఈ మొండి ఘటం అండి అంటారు. ఏమిటి ఘటం అంటే కుండతో పోల్చారు ఈ శరీరం అన్నమాట. ఘటం అంటే శరీరం, ఘటం అంటే శరీరం అనమాట. ఎందుకు వచ్చిందంటే చెప్పానుగా ఇందాక కుండలాంటిది ఇది కూడా. ఈ కుండలాగే నిండుతూ ఉంటుంది, మళ్ళీ ఆ నీరు కుండలోంచి ఖాళీ చేస్తూ ఉంటాం. కాకపోతే కొండకి దీనికి తేడా ఏంటంటే కొండకి పై నుంచి తోడాలి, దీనికి పై నుంచి వేస్తాం, కింద నుంచి విడిచిపెట్టేస్తుంది ఈ శరీరం. ఇది ఒక్కటే తేడా జ్ఞాని అయిన వాడికి తెలుసుకునే విషయం. అటువంటి ఈ కుండలాంటి ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరము ఆహారాదులతో పోషించడం తప్ప, అగ్ని బియ్యాన్ని ఉడకబెట్టి శరీరంలోకి పంపిస్తుంది, అప్పుడు అన్నం అరుగుతుంది. పచ్చి బియ్యం తింటే అనారోగ్యం చేస్తుంది, రోగం తెచ్చిపెడుతుంది. అలాగే జీవికి ఈ దేహంలో ఉండే ఇంద్రియాలు ఆనందం వేస్తాయి, కానీ ఇంద్రియ సంబంధమైన వాసన పెరిగితే దుఃఖాన్ని కలగజేస్తుంది. ఈ శరీరం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు కదా, అది నేను కాదని అనను. అలా అయితే మరి ఈ శరీర జీవితంలో దుఃఖాన్ని విడిచిపెట్టడం ఎలాగా? నేను ఇంతసేపు నిన్ను అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఓ ప్రభో, నువ్వు విశ్వబంధు అయిన భగవంతుడికి మిత్రుడిలా ఉన్నావు, సమదృష్టి సంపన్నుడు అంటే అందరినీ సమానంగా చూస్తావు. నీ దృష్టిలో వాడు గొప్ప, వీడు తక్కువ, ఇదేం లేదు, అంతా సమానమే. నీకు ఆత్మబుద్ధి లేదు. నేను అపకారం చేసినా నీ మీద వికారం కలగల. అంటే సాధారణంగా ఎవడైనా తనని తిట్టితే మనకు చాలా కోపం వస్తుంది, చర్రుము అంటుంది, ఊరుకుంటావా, ఆయన అవమానిస్తావా, నేను నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నాను, నువ్వు నన్ను తిట్టావు అంటాం, కసుక్కుని వస్తుంది కోపం మనకి. ఇదంతా ఆత్మాభిమానం కంటే దేహాభిమానం ఎక్కువ అవడం వల్ల వచ్చింది తెప్పదు. కానీ నీకు అది లేదు. నా భయం ఏమిటంటే మహాపురుషుడమైన నీకు అవమానం చేస్తే నేను నాశనం అవుతానేమో అనే భయం. అని చెప్పి నన్ను క్షమించేసి అనుగ్రహించి జ్ఞానాన్ని అనగానే అంతసేపు ఆయన మాట్లాడిందన్నీ విన్నట్ట ఈ భరతుడు పక్కున నవ్వాడు. అకోవిద కోవిద వాద వాదాన్ వదస్యతో నాతి విదాం వరిష్ఠ నశోరయోహి వ్యవహారమేతం తత్ ఏమయ్యా మహారాజా, నీవు విజ్ఞానివి కావు అని నీ మాటలు బట్టి తెలుస్తోంది, కానీ విజ్ఞానిలా అని భ్రమించి మాట్లాడుతున్నావు. ఇంతసేపు నీవు మాట్లాడిన మాటలు జ్ఞానులు పలకరు, జ్ఞాని కాకుండా జ్ఞానివిలో పలుకుతున్నావు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అతనిలో అహంకారం తగ్గించి అతనికి తత్వాన్ని అందిస్తున్నాడు ఆయన. నీవు విజ్ఞానులలో శ్రేష్ఠుడవు కావు, ఎందుకంటే వివేకం కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, తత్వ విచారం ద్వారా నేను స్వామిని, నేను భృత్యువుని అనే భావం ఉన్నదే యజమాని సేవకుడు అనే భావము, సుఖం దుఃఖం అనే భావము, ఇవి లౌకికము, లోకమునకు మాత్రమే తప్ప అంతర్లీనంగా పనికిరావు అని గ్రహిస్తారు జ్ఞానులు. అంటే వ్యవహారంలో యథాప్రకారంగా పనులు జరిగిపోతాయి, యజమాని యజమానే, పనివాడు పనివాడే. కానీ మనస్సులు అంతర్లో మాత్రం వీడు జ్ఞాని, వీడు యజమాని, వీడు ఇంకోడు అనేటటువంటి తత్వం లేకుండా అంతా సమానమే అనుకోడు. ఒక కుక్క ఉన్నది, అందులో భగవంతుడు ఉన్నాడు అని గ్రహించాలి, దానిని హింసించకుండా జాగ్రత్తగా పోషించాలి. కానీ వ్యవహారానికి వచ్చేసరికి కుక్కలో భగవంతుడు ఉన్నాడని పక్కలో పడుకోబెట్టుకోకూడదు. అదనమాట రహస్యం. కుక్కని కూడా ప్రేమగా చూడుము, కానీ కుక్కని పక్కలో పడుకోబెడితే అది మళ్ళీ వ్యవహారం తేడా వస్తుంది. ఆ కుక్కను కూడా పక్కలో పెట్టుకు తిరగే స్థితి కూడా ఉన్నది, దానికి అవధూత తత్వము అని పేరు. ఆ స్థాయికి వెళ్ళిన వాడు కుక్కను కూడా పక్కలో పెట్టుకుని ఏమవుతుంది వాడికి? మలమూత్ర విసర్జన కూడా వాడికి చక్కని పాయసాదులతో సమానమే. ఆ స్థాయికి వెళ్ళనంత వరకు లౌకిక వ్యవహారంలో పని పడే మనిషిని పరమాత్ముడిగా చూడాలి. ఓ రాజా, ప్రభుత్వం వ్యవహారం నడుపుతున్నావు గనక నీవు వేదవాక్యముల ప్రకారంగా దండపారుష్యము, వాక్పారుష్యము చూపిస్తావు, కఠినంగా శిక్షించాలి దొంగల్ని, తిట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. కానీ ఆ శిక్షించేటప్పుడు ఈ తప్పే నేను చేస్తే ఎలాగా అనేది నువ్వు చూసుకోవాలి నీ శరీరానికి. అది ఆత్మవత్సర్వభూత అని తనలా చూసుకోవాలట ప్రతక్కిన వాళ్ళని. తనలా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? పక్కవాడు ఏదో చేశాడు కదా అని ఒక మేస్టారు పిల్లవాడు తెన్న దొంగిలించాడు, వాడి చావు కూడా చంపేయడమే, ఆ తన్నే నే దొంగిలిస్తే నా గురువు నన్ను ఎలా కొడితే ఉంటుంది నాకు దెబ్బ అని తెలుసుకుని వీడు వాడిని శిక్షించాలి. రాజు కూడా ప్రజల్ని ఇలాగే శిక్షించాలి, చోరత్వానికి దండత్వం ఇలాగే విధించాలి. తప్పు చేసిన వాడికి కూడా ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఇదే లౌకిక వ్యవహారంలో రాజు జాగ్రత్తగా చూసుకోవలసిన విషయం. ఇంకా గృహ కార్యక్రమాలు చెయ్యాలి. యజమాని సంసారంలో ఉంటే వాడికి ఏదో నష్టం వస్తుందనుకోకూడదు, సంసారంలో ఉండే సమస్త కార్యక్రమాలు సాధించవచ్చు. తామరాకులు నీటి బుట్ట అంటున్నట్టుగా సంసారంలో ఉన్న సంసార బంధములు అంటించుకోకుండా ఉండేవాడు గొప్పవాడే. సంసారంలో ఉండి పొద్దునుంచి సాయంకాలం దాకా ఏడుస్తూ బెంగపెట్టుకునేవాడు మాత్రమే దురదృష్టవశాత్తు జీవి. సాంసారిక కష్టములతోటి సంబంధం లేకుండా ఉండాలి, కష్టమైన సాధన చెయ్యాలి. సప్తము, రజస్సు, తమస్సు అనే గుణాల్లో అధీనమై ఉన్నంత వరకు ఈ పురుషుడి మనస్సుందే మదపుటేనుగు లాంటిదట. మదపుటేనుగు ఏం చేస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటుంది. మగపుటేనుగని మావటివాడు ఎలా అదుపులో పెడుతున్నాడు? అంకుశం పెట్టి ఒక పోటు పొడిచి దారిలోకి తీసుకొస్తాడు. జ్ఞానం అనే అంకుశంతో హృదయం అనే మదపుటి వెలుగును అటు ఇటు పోకుండా వెనక్కి తీసుకురావాలి. పాపము పుణ్యము అనే వాసన ఈ మనస్సుని చేరి కామ క్రోధాది లోభాది విషయాల్లోకి తీసుకెడుతుంది. అప్పుడు ఇంద్రియాలకి ఏమనుకోవాలట? ఇంద్రియములకు సుఖము కానీ ఇంద్రియ అర్థములకు మాత్రం సుఖం రాదు అనే జ్ఞానం గ్రహించాలట. అలా గ్రహిస్తే ఉదాహరణకి ఆకలి వేసింది, నాలుకకి జిహ్వకి రసము అని పేరు. ఇది రుచి చూస్తుంది. ఈ రుచి పిచ్చలో పడిపోతే అధికంగా తింటాడు వీడు. ఇష్టమే పాయసం ఒకటి కనుకుందాం కానీ ఎక్కువ తినేశాడు అప్పుడు ఆ రుచి పదార్థం ఏం చేసింది? వీడికి అజీర్తి తెచ్చిపెట్టింది, అనారోగ్యం తెచ్చింది, చివరికి వీడికి ప్రాణానికి అంతరం అవుతోంది. కుక్షికనయగు అన్నం బుకూరలైన బలమునిచ్చును, కడుపుకి ఎంత అవసరమో అంత అన్నం అంత కూరలు తింటే ఈ రుచి ఇచ్చే నాలిక శరీరంలోకి పంపి ఆకలిని తీర్చి బలం పెంచుతుంది, శరీరంలో తేజస్సు పెంచుతుంది. కానీ చుట్టు లేక తినిన కాళ్ళ కోట మగును, ఆకలికి మించి తినేసాం, ఆకలి లేదు అయినా పాయసం పెట్టారు కదా అని ఆయాసం వచ్చేదాకా తినేసాం, ఏమవుతుంది? కాలకూటమై అజీర్ణం తెచ్చిపెడుతుంది, క్రమేపీ శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది. అంటే శరీరం యొక్క అవసరం దాటి తిన్న పదార్థం చాలా రుచి, లోపలికి వెళ్ళి నరకం అవుతుంది అది. అంటే శరీరం తత్వజ్ఞానం తెలుసున్నవాడు శరీర పోషణ కోసం తింటాడు, తినడానికి బతకడం. అందువల్ల ఇంద్రియార్థముల యొక్క సుఖాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకోవాలంట. దానికి అధికమైతే ఆ సుఖం కూడా అనారోగ్యం తెస్తుంది. మాయ రెండు రకాలు, ఒకటి విద్యామాయ, ఒకటి అవిద్యామాయ. అవిద్యామాయ వల్ల ఏంటంటే ఈ శరీరంలో ఉండే ఆత్మని నేను అనుకుని అజ్ఞాని ఈ శరీరమే సుఖ దుఃఖాలు పొందుతుందని, ఈ శరీరమే సమస్తమని, శరీరానికి కొడితే దెబ్బ తగులుతుందని, ఇదంతా శరీరమే సమస్తము అని భావిస్తాడు. కానీ విద్యామాయలో ఉన్నవాడు శరీరం నేను కాదు, శరీరములో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణం ఉన్నది, అది నేను. ఆ ప్రాణతత్వం ఎప్పుడు ఎక్కడ ఏ రూపం ధరిస్తుందో తెలియదని కించిత్ జ్ఞానం కలిగి ఉంటాడు. ఈ విద్యామాయ అవిద్యామాయ రెండింటికి అతీతంగా వెళ్ళాలి. వాడు మాయారహితుడు. ఎవడు ఏకాంత భక్తుడో, నిరంతరం ఎక్కడ ఉన్నా భగవంతుడైన వాసుదేవుణ్ణి స్మరిస్తాడో అటువంటి వాడు ఏకాంత భక్తుడు. అటువంటి వాడికి భోగముల మీద ఆసక్తి ఉండదు, అన్నీ అనుభవిస్తాడు కానీ శరీరానికి అది అంటుతుంది తప్ప మనస్సుకు అంటకుండా ఉంటాడు. దండం పెడతాడు కాలికి, నాకు కాదు లోపల పరమాత్మకు పెట్టారనుకుంటాడు. పూజించారు, ఈ పూజ పరమాత్ముడు అనుకుంటాడు. భోజనం పెట్టారు, ఇది నాది కాదు వాడు అనుకుంటాడు. ఆ స్థాయి కలిగితే అటువంటి జీవుడు ఆత్మతత్వానికి కొంత దగ్గరికి పెడతాడు. ఎవడికి భోగముల మీద ఆసక్తి ఉంటుందో అది వాడికి పతనానికి కారణం. భోగముల మీద ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అనమాట, తినడం మీద ఇంట్రెస్ట్, కారు మీద వెళ్ళడానికి ఇంట్రెస్ట్, ఇలా ప్రతిదాని మీద ఒక ఆసక్తి కలిగి ఉంటాడు, అది పతనానికి హేతువు. ఎవడికి అనాసక్తి ఉంటుందో అంటే అన్నిటిలో ఉన్న దాని మీద ఉండదు, పరుపు మీద పడుకున్నాడు ఏదో పడుకోవాలి కాబట్టి పడుకున్నాడు, వాడు కింద పడుకున్న వాడు అలాగే ఉంటాడు. అదిగో అలా ఉంటే అనాసక్తి అంటారు, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. దీపం వెలిగించాం మనం, ఒత్తి తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఆవు నెయ్యో లేకపోతే ఇంకో చమురో ఉన్నంత వరకు వెలిగి మనకి ఇస్తోంది. అప్పుడు ఆ ఒత్తిని మనం ఎంత మెచ్చుకుంటాం? నెయ్యి అయిపోయింది అప్పుడు ఆ ఒత్తి కనల్లా కాలిపోతే అదే అసహ్యం కలగా చేస్తుంది. అంటే వెలుగుతున్న ఒత్తికి మనం చూసి విలువిస్తున్న ఆ ఒత్తిని అసహించుకుంటున్నాక నిజానికి వెలిగించేది వెనకాతల చమురు. ఈ శరీరంలో కూడా చమురు ఉన్నది, అదే ఆత్మస్వరూపం, పరమాత్ముడు ఇచ్చినటువంటి చమురు. ఇది ఉన్నంత వరకు ఈ ఒత్తి వెలుగుతోంది, మాట్లాడుతోంది, ఈ ఒత్తి మాట్లాడుతోంది, ఈ ఒత్తి పరిగెడుతోంది. ఆ చమురు అయిపోతే ఒత్తి టిక్కు ఆరిపోతుంది, అప్పుడు ఈ ఒత్తిడి అసహించుకుని తిట్టి బయట పెట్టేయండి అంటున్నాం మనం. ఇక్కడ 5 నిమిషాలు ఉంచాం, లేనిపోయింది ఇబ్బంది. అందుచేత ఆ జ్ఞానం అనేటటువంటి పరమాత్ముడు అనేటటువంటి చమురు
శరీరములో ఉన్నంత వరకే దీనికి విలువ, అది పోతే ఏమీ లేదు. అది తెలుసుకున్నటువంటి వాడు ఇంద్రియములతో, పంచ కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో వీటితో ఉన్న శరీరం మీద ఆసక్తి ఉంచడు. పండితులు 11 విధములైన వృత్తుల గురించి చెప్పారు. ఏమిటవి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అహంకారము. ఈ 11 వృత్తులు కూడా మనిషిని పతనానికి తీసుకెళ్లినా, గొప్పవాణ్ణి చేసినా ఇవే మూలము అన్నారు. ద్రవ్య స్వభావాశయ కర్మకాలైహి ఏకాదశామి మనసో వికారాః సహస్రశః శతశః కోటిశశ్చ క్షత్రజ్ఞతో నమితో నస్వత స్యుః. ద్రవ్యము అంటే ఏమిటి అంటే, ద్రవ్యం అంటే విషయము అని అర్థం. స్వభావము అంటే పరిణామ హేతు. ద్రవ్యం అంటే విషయం, స్వభావం అంటే ఏంటి, మార్పు చెందుతుంది అని అర్థం. పరిణామం, స్వభావం, వాడి స్వభావం అదేంటి అంటే మనకి తెలియట్లేదు, కానీ ఆ స్వభావం అంటే ఎప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటుందని అర్థం. మార్పు చెందే వస్తువు, పరిణామం చెందే వస్తువు అని అర్థం. ఆశయము అంటే సంస్కారం. కర్మ అంటే కనపడదు, అదృష్టం. కర్మ ఏం కనపడుతుంది? పరిగెత్తికి వెళ్ళాడండి వీడు, కనపడిందా? చేసే పని ఎవడికి కనపడదు, ఫలితం కనపడుతుంది. ఇక కాలం ఉంది, గుణక్షోభకం, గుణముల వల్ల కదిలేది కాలం అంటే. ఈ 5 నిమిత్త కారణాలు, దీని వల్ల మనస్సులో ఒక వస్తువుని చూసినప్పుడు వికారం కలుగుతుంది. వికారం అంటే మనస్సులో వచ్చే మార్పుకి వికారం అని పేరు. వికారం అంటే ఏదో వాంతి అయ్యే ముందు వస్తుందో, అది వికారం కాదు, మనస్సుకు మార్పు రావడానికి వికారం అని పేరు. అసలు ఈ ఆకారం ఉన్నంత వరకు ప్రతి వాడికి ఈ వికారాలు ఉంటాయి. మరి ఆకారం లేకుండా ఉండదు కదా ఈ వికారం ఎలాగండి అంటే, ప్రతి వాడిలో ఉండే వికారము, మనోవికారము భగవంతుని మీద ఆసక్తి కలిగినప్పుడు అది వికారమైనా వికారం కాదు. ఒక పదార్థం నువ్వు తిన్నావు, అయినా నువ్వు తినకుండా ఉండాలి అంటే దీనిని భగవంతునికి అర్పిస్తే, అన్నం ఉన్నది స్వామికి నివేదన చేసి నువ్వు తిన్నావు, అది నువ్వు తిన్నా నువ్వు తిన్నట్టుగా ఆయన తిన్నట్టే, అదనమాట ఫలితం అంటే. అంచేత అటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనంత శక్తుల్లో కలిసిపోతాడు. ఎవడు మనస్సు కలుంగుతాడు అంటే, క్షేత్రజ్ఞయేత మనసో విభూతిర్ జీవస్య మాయా రచితస్య నిత్యాః. ఎవడు భగవద్ విముఖములైన కర్మములు చేస్తాడో అంటే, భగవంతుడికి సంబంధం లేకుండా ఉండే పని చేస్తాడో, ఆ పనిని భగవంతుడికి అర్పణ చెయ్యడు, నివేదన చెయ్యడు, తిండి తింటాడు, శునకల్లాగా తినడమే కానీ ఇది భగవంతుడికి నివేదన చేయడు. వాడు దాన్ని అన్నం తినే ముందు కానీ, ఏ వస్తువు తినే ముందు అయినా తన ఇష్ట దైవతానికి అర్పించుకోవాలి ఒకసారి మనసులో. ఇది విష్ణు భక్తుడు వాసుదేవార్పణ వస్తు, అమ్మవారి భక్తుడు అంబార్పణ వస్తు, ఇలాగా అర్పణ చేసి తినాలి. ఇంక ఏ పని చేసినా భగవంతునికి అర్పించాలి. అలా అర్పించకుండా ఉండేవాడు భగవద్ విముఖుడు, ఆ భగవద్ విముఖ కర్మలు చేసేవాడు వాడు. వాడు మాయారచిత శరీరుడు, వాడి శరీరం అంతా మాయ, అందువల్లే మాయకి బందీభూతుడై పిచ్చిపీరుగా భగవంతునికి అర్పణ చేయట పాపం. అప్పుడు వాడి మనస్సులో కోటి కోటి లక్ష లక్ష వేల వేల వికారాలు కలుగుతాయి. అప్పుడు వాడు పశుప్రాయుడు కంటే హీనుడు. అనాది కాలం నుంచి ఇటువంటి వాడు ఉన్నారట. వీళ్ళు అనేక జన్మలు ఎత్తుతూ పోతూ ఉంటారు. నిద్రపోతున్నవాడు ఆ కాసేపు ఏం తెలియదు, వాడు చచ్చినవాడితో సమానమే. మెలకు వచ్చాక నిద్రలో ఉన్నావు, కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవు. అలాగే భగవద్విముఖ కర్మలు చేసేవాడు తాను చేసిన పాపపుణ్యాదులు గుర్తుకు తెచ్చుకోలేక చివరి రోజులలో తాను చేసినటువంటి ఆ ఫలితాలు అనుభవిస్తూ శోకపరాయణుడు అవుతాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరములో ఉండేవాడు రెండు రకాలట. మన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి బతికమని చెప్పాంగా. ఈ శరీరంలో ఇద్దరున్నారట క్షేత్రజ్ఞులు అంటారు, ఒకడు జీవాత్ముడు, ఒకడు పరమాత్ముడు. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజ పరేశ నారాయణో భగవాన్ వా
వాసుదేవః స్వయం సమాయయాత్మవ్యవధీయమానః.
ఆ జీవాత్మ పరమాత్మ అనే రెండు భేదములతో ఈ శరీరములో క్షేత్రజ్ఞుడున్నాడు. అందులో జీవాత్మ విషయం ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా శరీరములో ఉండి శరీరములో ఉండే భోగములు అనుభవిస్తాడు వాడు. పరమాత్ముడు ఏమిటి, సర్వవ్యాపి. ముక్కు వాసన చూసినా, కళ్ళు చూడగలిగినా, చెవులు వినగలిగినా, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం. ఈ శరీరములో ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అదుపులో పెట్టుకోగలిగే శక్తే పరమాత్మ స్వరూపం. ఓ రాజా, రఘుగణ మహారాజా, దేహధారి అయిన ఈ జీవుడు ఉన్నాడే, వీడికి అసలు దేహంతోటి సాంగత్యం లేదు. వీడిలో 6 శత్రువులు ఉన్నాయి: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. జ్ఞానం అనేటటువంటిది ఉద్రేకంతో పెంచుకుని దాని ద్వారా ఈ 6 శత్రువులు జయించాలి. బయట శత్రువులు జయించాలంటే లాగ గోడ మీద కూడా జయిస్తున్నాం, ఈ లోపల శత్రువులు ఎవరూ జయించలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లోపల మన అంతస్సట ఒక అరణ్యం అటండి, మన హృదయం ఒక అడవి. బాబోయ్, లోపల అడవి ఉందని మీరేం భయపడాలి? నిజంగానే భయపడవలసిన అడవి ఉన్నది. మన హృదయం ఒక అడవి. ఈ అడవిలో సింహము, పులి, ఎలుగుబంటి, నక్క, తోడేలు మొదలైన జంతువులు ఉన్నాయట. ఈ జంతువులు తిరుగుతున్న అడవి లోపలే ఉంది, బయట ఎక్కడో లేవు. మరి ఈ జంతువుల్ని ఎలా వేటాడాలండి బాబు అంటే, దానికి చెప్పారు, మా గచ్చస్థ మితస్థతో గిరిశభో మయ్యేవ వాసంకురు స్వామి ఆదికిరాత మామక మనఃకాంతరసిమాంతరే వర్తంతే బహుశో మృగాః మదదుషో మాత్సర్య దోషాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. ఓ పరమేశ్వర, నీవు ఆది కిరాతకుడు. కిరాతకుడు అంటే అడవుల్లో తిరిగి ఎస్టీ వాడు, గిరిజనుడు, బోయవాడివి విల్లు పుచ్చుకుని జంతువుల్ని వేటాడతావు. శివుడు అర్జునుడిని అనుగ్రహించడానికి ఒకప్పుడు కిరాతక వేషం వేశాడు, మొట్టమొదటి కిరాతకుట్టు ఆయన. ఓ ఆది కిరాతకుడు అయిన పరమేశ్వర మామూలు అడవుల్లో తిరగడం కాదు. ఆ శివుడు ఎక్కడ తిరిగాడో తెలుసా మీకు ఎవరికి అంటే, అంత చాలామంది తెలిసి ఉండదు, వేరే విషయం. అర్జునుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం తపస్సు చేశాడు 6 నెలలు. ఎక్కడ, ఇప్పుడు అమ్మవారి గుడి ఉన్న కొండ మీద, ఇంద్రకీలాద్రి మీద చేశాడు ఆయన. ఇంద్రకీలాద్రి అంటే ఇప్పుడున్నది కాదు, ఆనాడు ఆ ప్రాంతం అత్యంత భయంకరమైన కీకారణ్యం అట. కృష్ణానదీ తీరం కొండ మీద శరయేళ్ళు ఉండేవట. అర్జునుడు ఇంద్రకీల గిరియందు రసాల తమాల సాల నేపార్జున లోధ్రతిందుక నవామలకి పనసాంబ్రపాటలి సజ్జకురంబరింబ గురు చందన చందన రింబ కేతకీ భూర్జక పిత్త పూర్ణముఖ భూరుగ పుణ్యతమాశ్రమంబునన్ అన్నాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తుంటే అక్కడ ఎన్ని చెట్లున్నాయట, మద్ది చెట్టు, పనస చెట్టు, ఆమ్రం, ఇలా రకరకాల వృక్షాలు అల్లిబిల్లుకుని ఉండి మీద నుంచి పావులు వెళ్ళిపోయేవిట, అంత కేకారణ్యం. అప్పుడు కృష్ణానది చాలా చిన్నదిగా ఉండేదిట. అవతల వైపు ఇవతల వైపు కొండలు ఉండేవి చూసారు, చాలా దగ్గరికి ఉండేవి, చాలా భయంకరంగా ఉండేదని చెప్పుకో వర్ణించారు పురాణాల్లో. ఆ ఇంద్రకీల పర్వతమే తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా అర్జునుడిని అనుగ్రహించిన శివుడు మల్లికార్జునుడు అనే పేరుతోటి రాత్రిపూట కోదండం పుచ్చుకుని కిరాతకుడి రూపంలో, బోయవాడి రూపంలో తిరుగుతూ ఉంటాడు ఆ పర్వతం మీద అని. అందువల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కొండ మీద అప్పుడప్పుడు కొంతమంది అదృష్టవంతులు కనపడతాట, కొంతమంది దురదృష్టవంతులు కనపడినా వాడెవడో గిరిజనుడులే అనుకుంటారు. జ్ఞానం లేనంత వరకు కనపడే తెలియదు. ఏ నారదుడు మనకి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, నిజంగా నారదుడు టీం టీం అని మన దగ్గర ప్రత్యక్షం అయితే కాంతారావు వేషం వేసుకొచ్చాడేమో అనుకుంటాం మనం, నమ్మలేము, మన యోగం అది. అంచేతను ఆ భగవంతుడు ఉన్నాడే ఆ ఆదికిరాతకుణ్ణి సంబోధిస్తూ, ఓ ఆదికిరాత, నువ్వెక్కడో ఆ కొండల మీద పర్వతాల్లోనూ అడవుల్లో తిరగడం కాదయ్యా, నా మనస్సు అనే ఒక కేకారణ్యం ఉన్నది. ఈ మనస్సు అనే కేకారణ్యంలో విల్లు బుచ్చుకు తిరుగు. ఈ కేకారణ్యంలో శత్రువులు ఉన్నాయి, సింహం పులి మొదలైనవి. ఏమిటవి? మదతుషో మాత్సర్ యదోషాదయ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని ఆరు శత్రువులు సింహాలు పులులు రూపంలో తిరుగుతున్నాయి. నువ్వు వచ్చి ఇక్కడ తిరుగు, ఈ అడవిలో తిరిగితే ఆ మృగాలను వేటాడే లాభం నీకు. కిరాతకుడికి జంతువులు వేటాడటం ఇష్టం కదా, నీకు చక్కగా జంతువుల్ని వేటాడినటువంటి ఆనందం కలుగుతుంది అన్నట్ట. అంటే నాలో ఈ దిక్కువలను మృగాలను క్రూర మృగాలను సంహరించి ఈ అడవిని పవిత్రం చేయి బాబు అని కోరుకోవడంలో ఎంత సొగసుందో చూడండి శంకరాచార్యులు వారి శ్లోకం. అలాగా ఆత్మోపాధి అయిన మనస్సు ఉన్నదే ఈ ఆరు శత్రువుల్ని ఆకట్టుకుని ఇలా నడుస్తున్నది. వీటిని జయించాలంటే ఈ అడవి అనేటటువంటి దాంట్లో నీ మృగాలను జయించాలంటే ఆ భగవంతుడు వచ్చిందులు వేటాడాలి వాటిని టింగి టింగి అని. మన ఏకే పార్టీ సేవలు లేవి దీనికి ముందు పనికిరావు, వీటిని జయించలేడు అవడం. ఈ సంసార చక్రములో భ్రమించే ఈ జీవికి 100కి 100 పళ్ళు మనస్సుని భగవంతుడికి అర్పించడం తప్ప మరొక మార్గం లేదు. ఈ శత్రువు లోపల అన్నిటికంటే గొప్ప శత్రువు ఉంది, అది నేను నాది అనుకోవడం గొప్ప శత్రువు. దీని దుంపదగా అంతకు మించిన శత్రువు లేదన్నాడు ఏకంగా ఈయన కూడా. భ్రాతృవ్యమేవం తదద్రవీర్యం ఉపేక్షయాధ్యేదితమ ప్రమత్త గురోహో హరేశ్చరణోపాసనాస్త్ర జహివ్యళీకం సయం ఆత్మమోషం. ఈ లోపల ఉండే ఈ అహంకారం అనే శత్రువు చాలా బలిష్టమైనది. ఎంత బలమైందంటే చెప్పలేము. ఈ దీన్ని ఉపేక్షించామా ఈ అహంకారాన్ని, అలా పరాక్రమం పెరుగుతుంది. ఇది అసలే ఈ జీవుని యొక్క స్వరూపం అవాస్తవం, శాశ్వతం కాదు. అవాస్తవ జీవస్వరూపాన్ని ఈ అహంకారం అనే ప్రబల శత్రువు కప్పి నాశనం చేస్తుంది. మహారాజా, ఈ అహంకారం వల్లే నువ్వు ఇందాక నన్ను తిట్టగలిగావు, అది లేక నన్ను తిట్టవుగా. ఎలా జయించాలి దాన్ని అంటే దానిని గురువు ద్వారా ఉపదేశం పొందాలి. హరి గురు చరణోపాసన రెండు చెప్పాడు. హరిని ఉపాసిస్తే ఇది పోతుంది, అంటే భగవంతుని ఉపాసించాలి. ఇక్కడ హరి అంటే ఇక్కడ భగవత్పరంగా తీసుకొని ఎవరి ఇష్టదేమో అయినా సరే. కానీ దాన్ని ఎలాగా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఉపదేశం పొందకుండా. నారాయణ అనే నామం ఎవరికి తెలీదు, కానీ ఇది నువ్వంతా నువ్వు పలికితే, ఒక్కసారి పలికితే కొద్ది వచ్చే ఫలితం గురువు ద్వారా అది పొంది చేస్తే 10 రెట్లు ఫలితం పెరుగుతుంది. ఇంకా నమః అని చేర్చామనుకోండి మంత్ర రూపంలో, గురువు ద్వారా 1000 పర్యాయం పెరుగుతుందట, 1000 రెట్లు శక్తి అట. అందుకని గురువు అన్నారు. గురువు శక్తి అటువంటిది. గురువు ముఖం ద్వారా వినడానికి మీ ఇదే గ్రంథం పురాణం మీకు ఇస్తే, ఇదే శ్లోకం చదివితే అర్థం చేసుకోవడానికి గురువు ద్వారా వినడంలో తేడా ఉంటుంది అనమాట. ఎవరికైనా అంతే, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు గురువుని ఆశ్రయించి తెలుసుకుంటే తేలిక. గురువు యొక్క అనుగ్రహం లేకుండా కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా చదవడానికి ఇది ఏమన్నా మామూలు డిగ్రీలా? కాబట్టి కరస్పాండెన్స్ కోర్స్ ఇక్కడ లేదట నారాయణ నామస్మరణానికి. వాటికి 100 రూపాయలు కూడా డైరెక్టే. వీళ్ళు గురువు యొక్క శుశ్రూష చేసి తద్వారా ఉపదేశము పొంది సుస్పష్టంగా గురోహ హరేహే చరణోపాసనాస్త్ర అని చెప్పేశాడు భరతుడు. గురువు యొక్క పాదములకు ఏమి అహంకారం లేకుండా దండం పెట్ట, అహంకారం లేకుండా దండం పెట్టడం మనకు మొహమాటం వడ్డొస్తుంది, అయ్యయ్యో ఈ గురువుకి దండం పెట్టమంటారా 10 మందులు అని. అది విడిచిపెట్టు, దండం పెట్టు, హరిమంత్రాన్ని ఉపదేశం పొందు, ఆ భగవంతుని నామాన్ని జయించు. ఆ నామమనే అస్త్రం ద్వారా అహంకారం అనే ప్రబల శత్రువుని ఖండించి నాశనం చేసి ఉత్తముడవుక, ఏం భయపడకు. ఈ విధంగా చెప్పగానే రహోగణుడు పులకించిపోయాడు. ఎంత గొప్ప విషయం, దానికి ఇదంతా అంత తేలిగ్గా చెప్పడం కష్టం. భరతుడు శ్లోక రూపంలో చెప్పాడు. అప్పుడు రహోగణుడు పులకించిపోయి ఇలా అన్నట్ట, శ్రీ రహోగణవాచ నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. ఓ అవధూత, నీవు ఈశ్వరుడి కంటే గొప్పవాడు అయ్యా, నా అదృష్టవశాత్తు దొరికిన సద్గురుడవు. నీ శరీరం ఈశ్వరతత్వం నా దృష్టిలో, పరమానంద స్వరూపుడివి, సర్వశాస్త్రాలు చాలా తేలిగ్గా చెప్పేశావు. ఏదో వాదం అది బ్రహ్మంచిత్త అసత్త కొత్త అంటూ మొదలుపెట్టి ఏవో అర్థం కాని విషయాలు చెప్పడం కంటే తేలికగా భగవంతుడి పొందే మార్గం చెప్పావు. ఇంతకాలము ఎందరినో చూచాను, ఈ తేలిక మార్గం నీ ద్వారా విన్నాను. ఆనంద అనుభవాన్ని నాకు ఇచ్చావు, నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను, నీ కాళ్ళకి నమస్కారం. మహాత్మా, మలమూత్రాది పూర్ణమైన ఈ శరీరం మీద నాకు అభిమానం ఉన్నది. ఆ మలమూత్రాది పూరితమైన ఈ సర్పం ఉన్నదే శరీరం అనే అహంకారం అనే సర్పం నా విజ్ఞానాన్ని కాటేసింది. ఈ అవస్థలో నీ వాక్కులు, పాము కాటేసిన వాడికి మంత్రం వేస్తే విరిగిపోయినట్టే నీ అమృతం వంటి వాక్కులు, నీ మంత్రాల వంటి వాక్కులు నాలో ఉండే అహంకారం అనే ఆ విషయాన్ని తొలగించేసి ఔషధం అయ్యాయి. అమృతంతో సమానం. దాహంతో ఉన్నవాడికి అమృతం దొరికితే ఇంక కావలసిందేముంది? అలా దొరికేనాడు. నన్ను అనుగ్రహించు, నా సందేహాలు తీర్చావు, అయినా ఇంకా కొన్ని కొన్ని తెలుసుకోవాలని ఉన్నది. ఓ యోగేశ్వర, నా సందేహం ఏమిటంటే, యదాహ యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహార మూలం నహ్యంజసా తత్వ విమర్శనాయ భవానముష్మిన్ భ్రమతే మనోమే. ఓ యోగేశ్వర, నీవు దూరగమనాది క్రియాఫలములైన ఈ శ్రమాదులు అవగతం అవుతాయని చెప్పావు, కానీ నీ మాటల వల్ల నా మనసు చంచలంగా ఉన్నది. రాజైన వాడు నడవడం, ఇతరులను శిక్షించడం, సంసారంలో ఉన్నవాడు సంసారం కోసం ధనం సంపాదించడం, పోషించడం, ఈ వ్యామోహంలో పడ్డం, ఇది ఎలా తప్పు అవుతుంది? ఆ తప్పు కానప్పుడు అందులో ఉంటూ కూడా భగవంతుడిని నిరంతరం ఎలా ధ్యానించాలి? ఆ విషయం నాకు వివరించు. అంటే ఈ భూలోకంలో మానవ శరీరంతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తే ఈ శరీరంలో యొక్క బుట్టలో పడ్డో, ఈ శరీరంలో ఉండి కూడా, సంసారంలో ఉండి కూడా తొందరగా ఎలా ఉద్ధరింపబడతాడో, ఇది ఇంకొంచెం రెండు మూడు ముక్కలు తేలికగా చెప్పు, మరి కాస్త బోధిస్తే కానీ నాకు అర్థం కాదు అని అడగ్గా ఆయన ఏం చెబుతున్నాడో రేపటి రోజున మనం ముద్రించుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.